Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మై డియర్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా లిజనర్స్, మీ కానమోకు నమస్కారాలు. మోహనవచనం పరిజ్ఞాన హితభాండం స్వాగతం. హలో, ఇవాళ మనం పివి రావు, ఈయన ఆర్థిక సామాజిక విశ్లేషకులు, వీరి అభిప్రాయంగా విద్యుత్ బండి సవాళ్ళు దండి, అంటే భారతదేశంలో ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి ఆయన పరిశోధించినటువంటి అంశంగా మనకి విద్యుత్ బండి సవాళ్ళు దండి అనేటువంటి విషయం మనకు అవగతం అవుతుంది. దాన్ని మనం విందాం. విద్యుత్ బండి సవాళ్ళు దండి. దేశమంతా విద్యుత్ వాహనాలు రోడ్డెక్కితే గాలి శుభ్రంగా మారుతుంది, శబ్దాలు తగ్గుతాయి, హరిత రవాణాకు మార్గం సుగమం అవుతుంది, చమురు దిగుమతి వ్యయాలు దిగి వస్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం భవిష్యత్తులో విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెద్ద సంఖ్యలో దౌడు తీసినప్పుడు నెలకొనే పరిస్థితి ఇది. అన్నీ అనుకున్న ప్రకారమే జరిగితే చైనాలాగే భారత్ కూడా విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా మారుతుంది. చైనా కేవలం వాహనాలు మాత్రమే కాకుండా పలు రకాల పారిశ్రామిక విద్యుత్ ఉత్పత్తులను రూపొందించింది. అలాంటి పరిస్థితి మన దేశంలో ఎప్పటికీ సాధ్యపడుతుందన్నది ప్రస్తుతం పలువురి మదిని దొలుస్తున్న ప్రశ్న. భారత్లో తొలి విద్యుత్ స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ SUVని గత వేసవిలో హ్యుందాయ్ మోటార్ కార్పొరేషన్ విడుదల చేసింది. కొన్ని నెలల తర్వాత చూస్తే అది ఒంటరి పక్షిగానే మిగిలిపోయింది. కోనా విద్యుత్ SUVలను ప్రవేశపెట్టగా ఆగస్టు వరకు కేవలం 130 మాత్రమే అమ్ముడయ్యాయి. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా అమ్మకాలు పెద్దగా పెరగకపోవటం గమనార్హం. సామాన్య భారతీయుల సగటు ఆర్జన ఏడాదికి 1,45,000 ఉండగా ఆ సంస్థ వాహనాన్ని సుమారు 25 లక్షలకు విక్రయిస్తుంది. భారత్లో విద్యుత్ వాహనాల అమ్మకాలు ఊపందుకుపోకపోవటానికి పలు కారణాలు ఉన్నాయి. విద్యుత్ వాహనాల ఛార్జింగ్కు అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. వాహనం కొనుగోలు సందర్భంగా ఆర్థిక సహాయానికి బ్యాంకులు తిరస్కరిస్తున్నాయి. ఈ వాహనాలను ఉపయోగించే విషయంలో ప్రభుత్వ శాఖల్లో తిరస్కార భావన వంటి సమస్యలు ఉన్నాయి. గత 6 ఏళ్ల వ్యవధిలో స్థానికంగా 8,000 విద్యుత్ వాహనాలు మాత్రమే అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. చైనా 2 రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో అమ్ముతుంది. భారత్లో విద్యుత్ కార్లను కొనే స్తోమత అన్ని వర్గాలకు సమకూరలేదు. వచ్చే 2-3 ఏళ్లలో పరిస్థితి మెరుగుపడవచ్చునని ప్రభుత్వం కానీ కార్ల కంపెనీలు కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవడం లేదు. ప్రభుత్వం హరిత వాహనాల్ని ఉపయోగించాలంటూ ప్రచారాన్ని ప్రారంభించి 4 ఏళ్లు దాటినా ఈ రంగం ఇప్పటికీ అర్థవంతమైన దిశగా సాగడం లేదు. ఒకటి మాత్రం నిజం, ప్రజలు ఈ వాహనాలను ఇష్టపడుతున్నా ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాలు లేకపోవటం సమస్యగా మారుతుంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లకు సెకండరీ మార్కెట్ ఏర్పడే వరకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు కొనుగోలు కోసం రుణాలు ఇచ్చేందుకు సంశయిస్తాయి. విద్యుత్ వాహనాలు మార్కెట్లో నిలదొక్కునే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పన్నుల తగ్గింపు, ఆదాయ పన్ను ప్రయోజనాలు, కొన్ని విడిభాగాలకు దిగుమతి సుంకం మినహాయింపు, ఇటువంటి ప్రోత్సాహకాలని బడ్జెట్లో కల్పించారు. దీనివల్ల స్కూటర్లు, మోటారు సైకిళ్ళు తొలి ప్రయోజనాలు పొందాయి. 55,000 విద్యుత్ కార్లతో పోలిస్తే సబ్సిడీల కారణంగా 10 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగాను విద్యుత్ వాహనాలను ఉపయోగించిన అనుభవం తక్కువగానే ఉంది. ఈ వాహనాలను ఉపయోగించే దేశాల్లో ప్రజలు ఐచ్ఛికాలు, ఉపయోగించే వాహనాల రకాలు, మౌలిక సదుపాయాల లభ్యత భారత్తో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. అందుకని ఈ మార్గంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం పొరపాటు దొర్లినా తీవ్రమైన ఆర్థిక రాజకీయ దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న సంగతి మరువకూడదు. ఇక వాహన పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత్లో ఈ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ఉద్యోగుల్లో 300,000 మంది ఈ ఏడాది ఉద్యోగాన్ని కోల్పోనున్నారు. విద్యుత్ వాహనాలు వస్తున్నాయనే అంచనాలు ఇందుకు ఒక కారణమనే వాదన ఉంది. విద్యుత్ కార్లు ఆటోమొబైల్ వ్యవస్థను సమూలంగా మార్చివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చమురు ఉపయోగించే కార్లలో వాడే గేర్లు వంటి ఉపకరణాల అవసరం చాలా వరకు ఉండదు. సహజంగానే ఇలాంటి ఉపకరణాలపై పెట్టుబడులు పెట్టే ముందు ఉత్పత్తిదారులు 1-2 సార్లు ఆలోచిస్తారు. సాధారణ చమురు వాహనాల నుంచి విద్యుత్ రంగంలోకి మారిపోతే తలెత్తే ప్రభావాలపై పాలకులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారా అనే విషయంపై స్పష్టత లేదు. దేశంలో 100% విద్యుదీకరణనే సాధించలేదు. విద్యుదీకరించిన ప్రాంతాల్లో సైతం సరఫరాలో నాణ్యత మెరుగ్గా లేదు. 100,000 సంఖ్యలో విద్యుత్ వాహనాలు వినియోగంలోకి వస్తే ఏటా ఎంత మేర విద్యుత్ అవసరం అవుతుందనే విషయంలోనూ సరైన అంచనాలు లేవు. ఈ దిశగా చర్చించాల్సిన ముఖ్యమైన అంశం ఇంధన అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్రోలు డీజిల్పై వచ్చే పన్ను ఆదాయమే కీలకం. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా విద్యుత్ వాహనాల కోసం అలాంటి ఆదాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటుందా అనేది అనుమానమే. చమురు అమ్మకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు వచ్చే వార్షిక ఆదాయం 1.9 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ తరహా ఆదాయ నష్టం రాష్ట్రాల బడ్జెట్లను దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. భారతీయ రహదారులపై కనిపించిన మొదటి విద్యుత్ వాహనం కారే. అందులో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండగా ధర మాత్రం అధిక స్థాయిలో ఉంది. సహజంగానే ప్రజల నుంచి సానుకూల ప్రతిస్పందన వ్యక్తం కాలేదు. వినియోగదారుల కోణం నుంచి చూసినప్పుడు సర్వీసులకు సంబంధించిన ధర వ్యయాలు చాలా ముఖ్యం. పెట్రోలు డీజిల్ కార్లతో పోలిస్తే విద్యుత్ వాహనాలకు తరచూ సర్వీసింగ్, విడిభాగాలు మార్చడం అక్కర్లేదు. అలాగైతే ప్రస్తుతం వాహనాల సర్వీసులు విడిభాగాల అమ్మకాలపైనే గణనీయమైన ఆదాయాన్ని గడిస్తున్న డీలర్లను కంపెనీలు ఎలా తృప్తిపరచగలిగితే సమస్య. విడిభాగాల అమ్మకాల నుంచి వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకునేందుకు వారెంత మాత్రం ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వాహనాలకు కంపెనీలు ఎక్కువ ధరలను నిర్ణయించి అందులో నుంచి డీలర్లకు తగిన మొత్తం అందేలా చూసే అవకాశమూ ఉంది. విద్యుత్ వాహనాల వ్యవస్థ నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాటిలో వాడే బ్యాటరీలను పూర్తిగా భారత్లోనే తయారు చేయాల్సి ఉంటుంది. బ్యాటరీల దిగుమతులపై ఆధారపడటం సరికాదు. ఈ విషయంలో భారత్కు అవసరమైనది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం. అది దేశీయంగా తయారు చేసేదైనా కావచ్చు, దిగుమతైనా చేసుకోవచ్చు. ఒక విద్యుత్ కారును రోజువారీ ఉపయోగించుకోవడంలో ఎదురయ్యే పెద్ద సమస్య బ్యాటరీ ఛార్జింగే. ఈ విషయంలో తలెత్తే ఎలాంటి ఇబ్బందులైనా పెద్ద సమస్యగా పరిణమిస్తాయి. ప్రభుత్వాన్నే దోషిగా నిలబెట్టే ప్రమాదం ఉంటుంది. విద్యుత్ వాహనాలు ప్రస్తుతానికి ఆసక్తికరంగా అనిపిస్తున్నా విస్తృత స్థాయి జనామోదం పొందే విషయంలో మరికొంతకాలం వేచి ఉండక తప్పదు అనిపిస్తుంది. ఈ విషయంలో చేయాల్సింది ఏమిటంటే ముందుగా భారతీయులకు స్కూటర్ల వంటి విద్యుత్ ద్విచక్ర వాహనాలను అలవాటు చేయాలి. చైనా ఇలాగే చేసింది. ఆ తర్వాత చిన్న కార్లు, పెద్ద వాహనాలకు వెళ్ళొచ్చు. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమ ప్రతినిధులు, తదితర భాగస్వామ్య వర్గాలందరితో చర్చించడం మంచిది. ముఖ్యంగా భారత్లోని విద్యుత్ వాహనాల విపణికి ఉన్న శక్తి సామర్థ్యాలను విస్మరించడానికి వీల్లేదు. ప్రతి 1,000 మంది భారతీయులకు 27 కార్లు ఉండగా జర్మన్లకు 570 ఉన్నాయి. ఈ పరిస్థితి ప్రపంచ వాహన తయారీదారులకు మంచి అవకాశం కల్పిస్తుంది. మారుతి వచ్చే ఏడాది వరకు తన తొలి విద్యుత్ వాహనాన్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపించడం లేదు. టాటా మోటార్స్, మహీంద్రా సంస్థలు కొన్ని ప్రాథమిక స్థాయి విద్యుత్ కార్లను రూపొందించే పనిలో ఉన్నాయి. అవి పరిమిత శ్రేణికే చెందినవే కాకుండా కేవలం ప్రభుత్వ వినియోగం కోసమే తయారు చేస్తున్నాయి. భారత్లో గత ఏడాది అమ్ముడైన వాహనాల్లో సగానికన్నా ఎక్కువగా ప్రయాణికుల వాహనాలే ఉండగా వాటి వ్యయం 5.80 లక్షలు. అంతకన్నా తక్కువే విద్యుత్ కార్ల ధరలు చమురు కార్ల ధరలతో పోటీ పడ్డానికి 2030 వరకు పట్టొచ్చునని నిపుణులు చెబుతున్నారు. విద్యుత్ వాహనాలకు సంబంధించి వినియోగదారుల్లో ఆసక్తి ఉన్నా ధర గురించి తెలియగానే ఆగిపోతున్నారు. కోనా సంస్థ కార్ల వ్యయాన్ని భరించే స్తోమత ఉన్న వినియోగదారుల్ని ఛార్జింగ్ సమస్య వేధిస్తుంది. దేశంలో 2018లో విద్యుత్ కార్లు ఎస్యూవీల కోసం 650 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నట్లు అంచనా. విద్యుత్ వాహనాలకు భారీ విపణిగా పేరొందిన చైనాలో 4.56 లక్షల ఛార్జింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారిక సమాచారం సూచిస్తుంది. గత నెలలో జరిగిన ఢిల్లీ సదస్సులో ప్రభుత్వ అధికారులు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉపకరణాలు తయారీదారులు ఛార్జింగ్ సదుపాయాలను కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయా, రోడ్లపైకి తగిన విద్యుత్ వాహనాలు వచ్చేదాకా వేసి చూడాలా అనే అంశంపై చర్చించారు. భారత్లో కంపెనీలు తయారు చేస్తున్న కార్లలో కనీసం 2% నుంచి 3% విద్యుత్ వాహనాలే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం పరిశ్రమను కోరింది. సగటు ఇంధన వినియోగ లక్ష్యాలను చేరుకున్న తయారీదారులు ఈ మేరకు ఎలక్ట్రికల్ వెహికల్స్పై పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కార్పొరేట్ సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థ CAFE నిబంధనలను అనుసరించి ఇప్పుడు వాహన తయారీదారులు ఇంధన వినియోగంలో కనీసం 30% ఆదా అయ్యే వాహనాలను తయారు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే వాహనాలతో భారత వాహనాలు పోటీ పడగలుగుతాయి. వాహన రంగంలో ఊపు తెచ్చేందుకు భారత్లో CAFE ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇట్లా పివి రావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు, ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి మన దేశంలో ఉండేటువంటి విద్యుత్ బండి సవాళ్ళు దండి అనే అంశాన్ని విశదీకరించారు. ముఖ్యంగా సామాన్య మానవులైన మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తిదారులు, ఆ పెట్రోల్కు సంబంధించినటువంటి వాహనాల తయారీదారులు, మరి వాటి స్పేర్ పార్ట్స్ అమ్ముకునేటువంటి కంపెనీలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కనుక వచ్చేటట్టయితే మరి వాటి వినియోగం కానీ వాటి ఉపయోగాలు కానీ మరి వాటి పోటీకి పెట్రోల్ ఉత్పత్తిదారులు కానీ వాటికి సంబంధించి పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆధిపత్యం తగ్గిపోతుందనే ధోరణిలోనే మరి ఈ విద్యుత్ వాహనాలని మరి వాళ్ళు అనేక రకాలుగా మరి అభివృద్ధి చెందకుండా చేస్తున్నారనేటువంటిది అనిపిస్తుందని ఈ అంశం గురించి విశ్లేషణాయుతమైనటువంటి ఇదిని మనం ఇప్పుడు విన్నాం. ధన్యవాదాలు.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media YouTube channel. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనం ఈ అంశాన్ని ఆసక్తిగా వింటే బాగుంటుందని నా అభిప్రాయం. ఐటీ నిపుణుల మెడపై కత్తి అటండి. తొలగించేందుకు చిన్న చిన్న కారణాలు, ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి, వేతనాలు ఎక్కువ ఉన్న సీనియర్లపైనే ప్రభావం, ఈ ఏడాదిలో పెరిగిన తొలగింపులు. హైదరాబాద్కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 14 లక్షల వేతన ప్యాకేజీపై పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో మంచి అనుభవం ఉంది. నెల రోజుల క్రితం పనితీరు బాగోలేదని, ఉద్యోగం మానేయమంటూ కబురందింది. ఇదేమని అడిగితే స్వచ్ఛందంగా వెళ్తారా, బలవంతంగా బయటకు పంపించాలా అని అడిగారు. దీంతో చేసేది లేక స్వచ్ఛంద రాజీనామా ఇచ్చారు. మరో కంపెనీలో ఐటీ బృందంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు మీ పనితీరు బాగోలేదు, అందుకే డిగ్రేడ్ చేస్తున్నాం అని చెప్పారు. అప్పటి వరకు ఏ గ్రేడ్లో కొనసాగిన ఐటీ నిపుణులు ఎందుకు పంపిస్తున్నారని అడగ్గా, పనితీరు బాగోలేదు, ఇంతకు మించి ఏమీ అడగొద్దు అని మేనేజర్ చెప్పాడు. చేసేదేమి లేక స్వచ్ఛంద రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఇలా ఉందండి ఐటీ నిపుణుల మెడ మీద కత్తి. ఐటీ రంగం మళ్ళీ ఒడుదుడుకులకు గురవుతుంది. ప్రతి ఏటా కొత్త ప్రాజెక్టుల సమయంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే బలవంత తొలగింపులు ఈ ఏడాదిలో భారీగా పెరిగిపోయాయి. వేతనాల రూపంలో ఆర్థిక భారం, అంతర్జాతీయ రక్షణాత్మక ధోరణులు, నూతన ప్రాజెక్టులపై సందిగ్ధత, కొత్త టెక్నాలజీతో పాటు తాజాగా ఆర్థిక మాంద్యం ప్రభావం పేరిట సీనియర్ ఐటీ ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు. ఇన్ఫోసిస్లో ఒకేసారి 10,000 మందిని తొలగించాలన్న నిర్ణయంతో మిగతా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. హైదరాబాదులో కొన్ని నెలలుగా బలవంతపు తొలగింపుల పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐటీ నిపుణులు భయంతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదికి బలవంతపు తొలగింపులు 14% వరకు ఉంటుందని అంచనా. గత ఏడాదితో పోలిస్తే 4-5% ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు. ఐటీ ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు చిన్న చిన్న కారణాలు చూపిస్తున్నాయి. ప్రాజెక్టు మేనేజర్లకు టార్గెట్లు ఇచ్చి మరీ ఉద్యోగులను తొలగించేలా ఆదేశాలు ఇస్తున్నాయి. నిర్ణయం అమలు చేయకుంటే మేనేజర్ని ఇంటికి వెళ్ళిపోవాల్సిందేనంటూ సూచిస్తున్నాయి. దీంతో చేసేది లేక కంపెనీ నిర్ణయించిన లక్ష్యం మేరకు ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కంపెనీ సూచన మేరకు తప్పనిసరి 10 మంది ఉద్యోగులను తొలగించేందుకు గ్రేడింగ్ తక్కువగా ఇవ్వాల్సి వచ్చింది. ఉద్యోగం పోతే ఆ బాధ విలువ తెలిసినా తప్పనిసరి పరిస్థితిలో చేయాల్సి వస్తుంది అని ఒక కంపెనీ ఉన్నత ఉద్యోగి తెలిపారు. ఉద్యోగులను తొలగించేటప్పుడు టెక్నాలజీ, పనితీరు ప్రాధాన్యంగా ఉండేది. ఇప్పుడు అందరూ సాంకేతిక నిపుణులే, కానీ చిన్న చిన్న కారణాలని సాకుగా చూపిస్తున్నారు. అత్యవసరాలకు వెళ్ళే సమయాన్ని లెక్కిస్తున్నారు అని హైదరాబాదులోని ఐటీ నిపుణుడు ఒక ఆయన తెలిపారు. ఐటీ రంగంలో అనుభవం మేరకు సీనియర్లకు వేతనాలు ఎక్కువే. సీనియర్లను తొలగించి వారి స్థానంలో జూనియర్లను నియమించుకుంటున్నాయి. ఏడాదికి 15 లక్షల ప్యాకేజీ దాటితే కత్తి వేలాడుతున్నట్టే. వారి స్థానంలో జూనియర్ ఐటీ నిపుణులను నియమించుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీలు జూనియర్లకు వేతనంగా 1.8 నుంచి 2.4 లక్షల వరకు చెల్లిస్తున్నాయి. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు గరిష్టంగా 3 లక్షలు ఇస్తున్నాయి. దీంతో వారి స్థానంలో జూనియర్లు నియమించుకుంటున్నాయి. తద్వారా అదనంగా ఉద్యోగాలు కల్పించామని రికార్డు చేస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో కార్మిక చట్టాల అమలు కాగితాలపైనే ఉంటుంది. ఉద్యోగులు ఫిర్యాదు చేయకపోవడంతో ప్రభుత్వ నియంత్రణ లేకుండా పోయింది. కంపెనీతో గొడవ పడితే ఆ ప్రభావం తదుపరి వచ్చే ఉద్యోగంపై ఉంటుందన్న భావంతో నిపుణులు ముందుకు రావటం లేదు. దీంతో తొలగింపు నిర్ణయం జరగగానే స్వచ్ఛందంగా బయటకు వెళ్తున్నారు. ఐటీ కంపెనీలు తేలిగ్గా కార్మిక చట్టాల వారి నుంచి తప్పించుకుంటున్నాయి. స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలిపెట్టినప్పుడు కనీస పరిహారం కూడా ఇవ్వడం లేదు. కేవలం 2 నెలల వేతనం చేతిలో పెట్టి పంపిస్తున్నాయి. వీటిల్లో తొలగించేందుకు కారణాలు అనేకం. ప్రాజెక్ట్ లాగిన్, లాగౌట్ సమయం, 7 కాలంలో అతని పనితీరు, గ్రేడింగ్ మదింపు, వివిధ అంశాల్లో చూపించిన ప్రతిభ, పొరపాట్లు, క్యాబిన్లో ఉన్న సమయం, బయట ఉన్న సమయం, ఉద్యోగిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఆ ఫిర్యాదులు ఏ స్థాయి వరకు వెళ్ళాయి, ఈ కారణాల విశ్లేషణ అనంతరం ఉద్యోగిని బెంచ్లో పెడతారు. ఆ వెంటనే తదుపరి ప్రాజెక్టులో స్థానం లభించకుంటే ఇంటికి పంపిస్తారు. ఇవేమీ లేకుండా నేరుగా డిగ్రేడ్ ఇచ్చి బయటకు పంపిస్తున్న ఘటనలు ఉన్నాయనుకోండి. మరి కిరణ్ చంద్ర, ఈయన ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్, ఈయన ఏమంటారు అంటే, గతంలోనూ ఇలాంటి తొలగింపులు జరిగినప్పుడు ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ అడ్డుపడింది. కార్మిక శాఖ ముందు పిటిషన్లు దాఖలు చేసి పలువురు ఉద్యోగులను తిరిగి కంపెనీలోకి పంపించే ప్రయత్నం చేశాం. పరిహారం కింద 6 నెలల వేతనం ఇప్పించాం. లాభాలు ఉన్నంతకాలం ఐటీ ఉద్యోగులను తొలగించడానికి చట్టాలు ఒప్పుకోవు. హైదరాబాదులో కంపెనీలు బలవంతపు తొలగింపులకు ప్రయత్నిస్తే, నేరుగా సంస్థను సంప్రదిస్తే అవసరమైన సహాయం అందిస్తామని కిరణ్ చంద్ర అంటున్నాడు. మరి సందీప్ కుమార్, ఈయన తెలంగాణ ఐటీ అసోసియేషన్, ఆయన ఏమంటారంటే, ఐటీ సంస్థల్లో ప్రతి ఏటా తొలగింపులు జరుగుతూ ఉంటాయి. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీపై దృష్టి సారించాలి. సీనియర్లు కొత్త టెక్నాలజీ నైపుణ్యాలు నేర్చుకుంటే సమస్య నుంచి వేగంగా బయటపడవచ్చు. మార్కెట్ అవసరాలకు తగిన సరైన టెక్నాలజీ ఎంచుకోవాలి. యువత నూతన ఆవిష్కరణను ప్రభుత్వం ప్రోత్సహించి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని ఈ సందీప్ కుమార్ అన్నారు. ఇక విషయానికి వస్తే, మామూలుగా మనం ట్రెండ్ గనక గమనిస్తే నియామకాలు బాగా తగ్గిపోయాయి. గత 2 ఏళ్లలో మందగమనం, వాహన ఎఫ్ఎంసీజీ సానుకూలతలు, ప్రధాన రంగాల్లో ప్రతికూల వృద్ధి, కేర్ రేటింగ్స్ వెల్లడి, ఇలా ఇదంతా కూడా మనం గమనిస్తే దేశంలో గత 2 ఏళ్లుగా నియామకాల్లో వృద్ధి రేటు మందగించింది. 2017-18లో 3.9%, 2018-19లో 2.8%గా ఇది నమోదైంది. ప్రధాన పరిశ్రమల్లో నియామకాల్లో ప్రతికూల వృద్ధి కనిపించిందని కేర్ రేటింగ్స్ నివేదిక ఒకటి చెబుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని 1938 కంపెనీలను సర్వే చేసిన అనంతరం వెల్లడైన విషయాలు ఏంటంటే, 2015-16లో 2.5%గా ఉన్న ఉద్యోగ వృద్ధి రేటు 2016-17లో మెరుగై 4.1%కి చేరింది. అయితే ఆ తర్వాతి 2 ఏళ్లలో తగ్గుముఖం పట్టింది. 2014-15 నుంచి 2018-19 మధ్య, అంటే 4 ఏళ్ల వ్యవధిలో ఏటా సగటున 3.3% మేర ఉద్యోగుల సంఖ్య పెరిగింది. సాధారణంగా అయితే స్థూల జాతీయోత్పత్తి, అదే జీడిపి, దాని వృద్ధితో ఉద్యోగ వృద్ధి రేటు అనుసంధానమై ఉంటుంది. కానీ అలా జరగటం లేదు. అగ్రగామి 10 రంగాలకు చెందిన 895 కంపెనీల్లో 2018-19 సంవత్సరంలో 47 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం సర్వే చేసిన 1938 కంపెనీల ఉద్యోగుల సంఖ్యలో ఇది 4/3 వంతు కావటం విశేషం. ఇందులోనూ 42.4% ఉద్యోగాల వాటా కేవలం 3 సేవా పరిశ్రమల నుంచి వచ్చిందే. మిగతా తయారీకి సంబంధించింది 30%, వ్యవసాయం 3%లో కనిపించాయి. ప్రధాన పరిశ్రమలు నియామకాల్లో ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. ముడి చమురు రంగంలో నియామకాల సంఖ్య స్థిరంగా కనిపించింది. భారీ పరిశ్రమల రంగంలోనూ ప్రతికూలతలు కనిపించాయి. ముఖ్యంగా విద్యుత్తు, యంత్ర పరికరాల రంగాల్లో ప్రతికూలంగా మౌలిక రంగంలో కేవలం 0.4% ఉద్యోగ వృద్ధి కనిపించింది. పేపరు, రత్నాభరణాలు, టెలికాం, ఆతిథ్య రంగాల్లోనూ ప్రతికూల వృద్ధే నమోదైంది. రసాయనాలు 1.6% వృద్ధితో సరిపెట్టుకున్నాయి. ఇక ఎఫ్ఎంసీజీలో మాత్రం నియామకాల్లో వృద్ధి కనిపించింది. ఆరోగ్య సంరక్షణ, వాహన రంగంలో 4.8% మేర వృద్ధి కనిపించడం విశేషం. బ్యాంకులు, ఎన్బిఎఫ్సి, బీమా రంగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదైంది. ఐటీ రిటైల్ రంగాల్లో సగటు వృద్ధి లేదా అంతకంటే ఎక్కువ నమోదైంది. ఈ విధంగా మనకి ఉద్యోగాలు, వాటి తీరు ఇవన్నీ చాలా మరి బాధాకరంగానే కనిపిస్తున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ వరకు 2 అంకెల క్షీణతను నమోదు చేసి వాహన రంగం మరి మనం గమనిస్తూనే ఉన్నాం కదా, దాదాపు చాలా ఇబ్బందికి లోనవుతున్నట్లుగా గమనిస్తున్నాం. ఇదన్నమాట, ఏమైనా మరి ప్రస్తుతం ఈ తరం యువతకి ఐటీ ఎంత ఇదిగా ఉందో, మరి వారు ఎంత జాగ్రత్త పడితే అంత ఉద్యోగ భద్రత వాటి విషయంలో వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటుందని శ్రోతలకి ఈ అంశాలను
డిస్క్లైమర్. ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆప్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listener's discretion is advised.
Oh, chigura tulalo tilakamma మాట వినరావమ్మా, మల్లెల మురికాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా. ఓ చిగురాకులలో తిలకమ్మా, కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో తిలకమ్మా, చిన్న మాట వినరావమ్మా.